సర్వశ్రుతి శిరోరత్న సముద్భాషిత మూర్తయే వేదాంతాంభోజ సూర్యాయ తస్మయ శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పరమ పవమాననందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవాతి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్ నమామి. రామయ్య దూతం శిరసాన్ నమామి. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతాం అజాజ్యం వాత్పటుత్వం చ హనుమాత్ మరణాద్ భవేత్. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి సీతారాం వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలదాయి. బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహి హరిహరహు కలేశ వికార్. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేక్ష ఫల్గుణ సఖః సింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠే నిత్యం యాత్రా కాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సర్వత్ర విజయీ భవేత్ ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వాంతర్యమైనటువంటి ఆ పరమాత్మ యొక్క కరుణ చేతని కటాక్ష వీక్షణ చేతని ఉత్తమమైనటువంటి ఆత్మతత్వం వినటానికి మనస్సు అంగీకరిస్తుంది. అందుచేత మనస్సుని భక్తి యోగ సాధనలతో సంసిద్ధం చేయాలి. ఆత్మానంద స్వరూపులారా, ప్రియ శ్రోతలారా, మనం మోక్ష వ్యవహార ప్రకరణంలో ఇప్పటిదాకా వశిష్ఠ మహర్షి చెప్తున్న అనేక విషయాలు వింటూ ఉన్నాం. ఇప్పుడు సాధన చతుష్టయంలో నిన్న ప్రవేశించడం జరిగింది. ఈ కనపడే చరాచర జగత్తుని స్వప్న సదృశ్యంగా కథా సన్నివేశ మనం చదువుతున్నటువంటి ఒక కథలోని సంఘటనల వలె, ఒక నాటకం చూస్తున్న వాని వలె, ఒక అతీతత్వము, ఒక అప్రమేయతత్వము, ఓ నిత్య ఆనందతత్వము అవధరించి ఉండటం క్షమము. ఇక్కడ కనబడే సంఘటనలకు సందర్భాలకు కేవలము సాక్షులమై మన యొక్క చిద్దులాస ఆనందాన్ని వీడకుండానే చూస్తూ ఉండటం క్షమము. ఒక సినిమాకు వెళ్తాం, సినిమాలో సినిమాకి ఎందుకు వెళ్ళాము? ఆనందం కోసం వెళ్ళాం, సరదా కోసం వెళ్ళాం. సినిమాలో దుఃఖ సంఘటనలు కనబడతాయి, మనం దుఃఖిస్తామా? వాటిని కూడా ఆనందం ఇన్ అవర్ ఎంజాయ్మెంట్ టు సీ ఏ మూవీ సినిమా చూసిన ఆనందాన్ని కొనసాగిస్తూనే చూస్తాం కదా. మహనీయులు ఈ జగత్తును ఆ విధంగా చూస్తారు కాబట్టి ఇక్కడ వారికి సుఖదుఖాలు విషయాలే అవటం లేదు. అటువంటి శమం సాధన చేయటం సాధన చతుష్టయంలో లేక నలుగురు మోక్ష స్థానానికి మోక్ష భవనానికి ద్వారపాలకులైనటువంటి ఒకానొక ద్వారపాలకుడు శమము అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత విచారణ గురించి ఇప్పుడు కొనసాగిస్తున్నారు. వశిష్ఠ మహర్షి మనకు ప్రబోధిస్తున్నారు, ఓ రామచంద్ర, ఓ సభికులారా, ఓ ఆత్మానంద స్వరూపులారా, పుట్టినందుకు మేధస్సును ఉపయోగించాలి. విచారణ, ఆలోచన, సమన్వయము, వివేకము ప్రవృద్ధం కావాలి. వివేక దృష్టిని అభివృద్ధి చేసుకోవాలి. అలా విచారణకు సిద్ధపడకపోతే ఈ సంసారం అతి భయంకరమై ఈ జీవుని దుఃఖింపజేస్తుందని, అనేక అల్ప ఉపాధుల్లోకి దొర్లిస్తుందని మనకు స్వామి గుర్తు చేస్తున్నారు. ఓ రామచంద్ర, ఓ జనులారా, ఇక వినండి, కేవలం దుఃఖమే లేక వరియే చివరికి అంతిమ ప్రయోజనంగా కలిగినటువంటి అనేక సందర్భాలు, సంఘటనలు ఈ జీవుని ముందుకు వస్తున్నాయి. వాటిని అజ్ఞాన దృష్టితో స్వీకరించామా అనేక మూర్ఖ స్థితిగతులకు దారి తీయగలదు సుమా. అందుచేత విచక్షణ, విచారణ దీని అవధరిస్తూ వీటిని నీ గమనించాలి, చూస్తూ ఉండాలి. గాని ఒక మూర్ఖునిలాగా వీటితో తన్మయం కాకూడదు. మోహం అనేటువంటి ఒక మహానిద్రలో ఈ జీవుడు నిద్రిస్తున్నాడు. ఈ ప్రపంచంలోని వ్యవహారాలు, సంబంధాలు, సంఘటనలు నాకు సంబంధించినవి, నేను వీటికి సంబంధించిన వాణ్ణి, వీటిచే నేను పరిమితుడను, ఇవి నాచే పరిమితము, ఇటువంటి ఒకనొక మోహ నిద్రలో కురుకులు తీస్తున్నాడు ఈ జీవుడు. అటువంటి మోహానికి కారణం, మోహం ఉంటే నష్టం లేదండి, కాకపోతే ఈ మోహం అనేక దుఃఖాలకు కారణమవుతుంది. అటువంటి దుఃఖాలకు కారణం ఏమిటి అంటే విచారణ రాహిత్యమే. మోహము విచారణ రాహిత్యం, నాన్ అనలైజింగ్ అండ్ ఇగ్నోరెన్స్, ఈ రెండు ఒకదానికి ఒకటి పర్యాయ పదాలు అని చెప్తూ వస్తున్నారు నిన్న. ఏ విధంగా అయితే సూర్య భగవానుడు చీకట్లో మునగటం అనేది ఉండదు, విచారణ, ఎనాలిసిస్, పరిశీలన, అవగాహన వీటిని యాక్టివ్ గా ఉంచుకున్న వారి అజ్ఞానం ఆవరించే ప్రసక్తే ఉండదు. ఏ సందర్భంలో ఏ విధంగా పాల్గొనవలసి వస్తున్నప్పటికీ దుఃఖము గాని, ఆవేశము గాని, ఆవేదన కాని మనస్సును చుట్టుముట్టదు అని గమనించదరిగాక. ఓ రామచంద్ర, విచారణ చే వికసించే మనస్సే శోభిస్తుందయ్యా. ఒక అత్యంత చమత్కారమైన విషయం ఏంటంటే ఈ జీవులలో అనేకులు విచారణ అనేటువంటి ఉపకరణాన్ని ఉపయోగించకుండానే ఈ జీవితాన్ని గడిపివేస్తూ ఉన్నారు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. తద్వారా ఏమవుతుంది, ఒక పిల్లవాడు వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు ఒక స్తంభం దగ్గర, ఆ తర్వాత ఇంటికి వచ్చాడు, చీకటి పడింది, నిద్రపోయాడు, అర్ధరాత్రి నిద్ర లేచాడు, బయటికి చూచాడు, తాను ఏ స్తంభం దగ్గర ఆడుకుంటూ ఉన్నాడో ఆ స్తంభమే ఏదో దయ్యంలాగా కనబడుతూ ఉన్నది, చాలా భయపడిపోతున్నాడు, జ్వరం వస్తోంది. ఆ పసిబాలుడికి తెలిసి తెలియదు, ఊరే తాను పగలు చూచినటువంటి స్తంభమే ఒక దయ్యంలా కనిపించి జ్వరము, భయము, చెమట ఏ విధంగా వస్తుందో. విచారణహీనుడికి నీ స్వల్ప విషయాలు కూడా ఆ విధంగా హింసిస్తున్నాయి. నిష్కారణంగా జీవుడు ఆపదలను, దుఃఖములను పొందుతున్నాడు. అంతేకాదు తాను పొందుతూ ఇతరులకు పంచిపెడుతున్నాడు. ఇంతకు చమత్కారం ఏంటంటే మూర్ఖమైనటువంటి మనస్సు కలవాడు ఆత్మ విచారణ అనేటువంటి విషయం యొక్క సమాచారమే దగ్గరికి రానివ్వట్లేదు. ఇదంతా మాకు ఏం ఉపకరిస్తుంది, ఎవరో ఏదో చెప్తే మాత్రం మేము బాగుపడతామా, విని ఏం ప్రయోజనం, మాకు ఎవరూ చెప్పలేరు, మా గతి ఇంతే, అనుకుంటూ రోజులు గడుపుతున్నారు. చూడండి ఎంత దుర్గతియో. ఆత్మ సమాచారానికి సంబంధించినటువంటి పరిశీలనను తిరస్కరిస్తూ మొండితనం వహిస్తూ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళని హేళన చేస్తూ ఆత్మ సమాచారానికి దూరంగా ఉంటూ ఏది ఎట్లో అట్లాగే అవుగాక, మేము ఇట్లాగే ఉంటాం, మేము దుఃఖం అనుభవించడానికే వచ్చాం, ఎవరూ చేసేది ఏమి లేదు అని చెప్పుకుంటూ విచారణ చేయడానికి సిద్ధపడట్లేదు, ఆత్మ సమాచారానికి సంబంధించినటువంటి విషయాలను వినటానికి సిద్ధపడలేదు. ఇక అటువంటి వారికి ఎవరేం చెప్తారయ్యా? దయ్యము అనేటువంటి దాని యొక్క అనుభవం ఎక్కడ అనుభవం అవుతుంది అంటే చీకట్లోనే. అలాగే ఈ ప్రపంచము బంధము దుఃఖము భ్రమ ఇటువంటివన్నీ కామక్రోధ లోభ మోహ మర్మాత్సర్యాలు ఇవన్నీ ఎక్కడ విచారణ లేదో అక్కడ మాత్రమే రూపుదిద్దుకుంటూ ఉంటాయి. ఈ జీవుడు అనేక మానసిక వ్యాధులు శారీరక వ్యాధులు చేత బాధితపడటానికి కారణం అతనిలో వివేకంతో కూడినటువంటి విచారణ లేకపోవటమే. మా ఉద్దేశంలో వివేకహీనుడు ఒక జనం లేని ప్రదేశంలో ఒక చెట్టులాగా ఎండిపోయిన చెట్టులాగా నిష్ప్రయోజకుడే. ఏ మనస్సు అయితే దృశ్యవాంఛ శూన్యమై అత్యంత పరిశీలనాయుక్తమై విచారణయుక్తమై ఉంటుందో అటువంటి జీవుడు తప్పక ఆత్మానందాన్ని సంపాదించుకోగలుగుతాడు. ఇందులో అనుమానం విషమత్వం కూడా లేదు. ఈ ఆత్మజ్ఞానము అనేది విచారణ చేయని వారికి లభించడం లేదయ్యా. విచారణ కలిగినటువంటి బుద్ధి మాత్రమే పరమార్థ బోధకు అర్హమై ఉంటుంది. ఏ జీవుడైనా వివేక అయి ఉన్నాడు అంటే ఆ వివేకము వెనకాల అతని యొక్క విచారణయే తత్ఫలితమై వివేకంగా పరిణమించింది అని గుర్తించు. అంతేకాదు ఎవరైతే విచారణ సమర్థులై ఉంటారో వారు ఉన్న చోట సర్వ సాంసారిక భయ క్రోధాదులన్నీ తోక మురుస్తాయి. అటువంటి వారు దశ దిశలా శోభిస్తున్నారు. ఒక విచారణ అన్నది మాత్రమే ఈ సంసార భయం నుంచి ఈ జీవుణ్ణి కాపాడగలదు. అందుచేత జీవులారా, మీరు చక్కడే విచారణకు ఈ దేహాలు ఈ దృశ్యం ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి, వీటితో నాకున్న సంబంధం ఏంటి, ఈ దేహం యొక్క పూర్వాపరాలు ఏమిటి, ఈ అంతఃకరణం ఏంటి, ఈ భాష్యం ఏమిటి, ఈ సంబంధ బాంధవ్యాలు ఏమిటి, దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అన్నటువంటి విషయాల్లో విచారణ పూర్వకమైనటువంటి పరిశీలనతో ప్రవేశించకపోయామా? ఇవన్నీ అనేక భయాలకు కారణం అవుతాయి అని గుర్తు చేస్తున్నాను. సర్వ ఏవ జగద్భావ అవిచారే నచారవ అవిద్యమాన సద్భావ విచార విచరావ. ఈ ప్రపంచంలో పదార్థాలన్నీ విచారణ చెయ్యనంతసేపు మాత్రమే మనోహరంగా కనిపిస్తాయి. విచారణ చేసి చూశావా, ఇవన్నీ కట్టెలాగా రాయిలాగా అసారంగా కనిపిస్తాయి. ఓ సభికులారా, కైవల్యము అని చెప్పబడేటువంటి సర్వ వైషమ్యములకు అందనిది అతీతము, సర్వ వైషమ్య శూన్యము, పరమానంద సుఖప్రదము, బాధారహితము, కాలం చేతే ఖండితం కానిది అనేటువంటి ఒకనొక స్థితి ఉన్నది అని మేము అనుభవపూర్వకంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. అటువంటి కైవల్యము సద్విచారణ చేత మాత్రమే లభిస్తుంది. మీరు విచారణకు ఉపక్రమించారా, నేను సర్వదా మోక్ష స్వరూపుడినే కదా అనేటువంటి ఎరుక ఉదయిస్తుంది. ఇక ఈ ప్రాపంచిక వ్యవహారముల పట్ల ఒక రకమైనటువంటి నిష్కామత్వం స్వయంగా ఉదయిస్తుంది. ఇది పొందేనే, ఇది పొందలేకపోయేనే, ఇది పోతుందేమో, ఇది అప్పటికి నాకు ప్రాప్తిస్తుంది, ఇటువంటి భావోద్వేషం దానంతట అదే పలిగిపోతుంది. వర్తమానంలో ఒకనొక అనిర్వచనీయ ఆత్మానందంతో శోభిస్తూ ఈ ప్రపంచంలో మీరు తిరుగుతూ ఉంటారు. అటువంటి జీవుడు స్వయంగా ఉదారుడు, నిశ్చలుడు, ఆనంద స్వరూపుడు అవుతున్నాడు. అటువంటి శ్రేష్టత్వాన్ని ప్రసాదించగలిగినటువంటి విచారణ, ఆత్మ విచారణ అనేటువంటి ఉత్తమ ఔషధం ఇప్పుడు ఇక్కడ సేవించవలసి ఉన్నది అని మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం అయ్యా. అటువంటి విచారణతో ఎవరైతే నిష్కామత్వంతో కూడినటువంటి మోక్షానందాన్ని సొంతం చేసుకుంటారో వారికి దేనిని కోరరు, దేనిని చెయ్యించలేరు. అనర్ధేన అవిచారేణ వయక్కుర్యాత్తన్న భస్మసాత్. అనర్థమైన విషయములు ఆశ్రయిస్తూ ఆత్మ విచారణ చేయకుండా జీవితాన్ని వృధా చేసుకోకూడదు. జీవితం అనేది మహత్తరమైనటువంటి అవకాశం కదా. ఈ ప్రాపంచిక విషయాలన్నీ విచారణ చే ఆత్మ ఆనందాన్ని సొంతం చేసుకున్నవాడు స్వీకరించడు, ఛేదించడు. త్యాజ్య గ్రాహ్యములకు అధిగమించి ఒక గనక ప్రశాంత స్థితి, నిశ్చల స్థితిని సంపాదించుకుంటాడు. ఎప్పుడైతే ఈ మనస్సు బ్రహ్మభావాన్ని ఆశ్రయిస్తుందో వివేకం చేత, ఇక ఈ ప్రాపంచిక వాసనలన్నీ తమంతట తామే తొలగిపోతాయి. అప్పుడు అతని యొక్క మనస్సు ఆకాశంలాగా ఉదయ అస్తభయాలు లేకుండా శాంతంగా వ్యాజ్వల్యమానంగా వెలుగుతూ ఈ సకల జగద్ వ్యవహారములను, ఈ దేహముల రాకపోకలను, దేహ అంతర్గత వివిధ సంఘటనలను కేవలం సాక్షి అయి చూస్తూ చిరునవ్వుతో గమనిస్తూ ఉంటుంది. విచారణశీలుడు ఎప్పుడైతే క్రమంగా ఆత్మానంద జ్ఞాని, ఆత్మానంద స్వరూపుడు అవుతూ వస్తాడో అప్పుడు అతను ఎక్కడ లోపల ఉండడు, వెలుపల ఉండడు, ఏ విధమైనటువంటి దుఃఖము పొందడు. ఈ కర్మలకు నేను కర్తను, ఆ కర్మలకు ఆతను కర్త, ఇటువంటి అల్పభావాలు కూడా దాటిపోయినటువంటి అకర్తృత్వాన్ని ఆశ్రయిస్తాడు. కాబట్టి విచారణ చేత ఆత్మజ్ఞాన సముపార్జనం చేస్తూ ఉండగా ఈ కర్మలను ఆచరించని వాడే అవుతాడు. అయ్యో ఈ కర్మలు ఎంతకాలం చేయాలి అనే జాక్యం కూడా ఉండదు. ప్రవాహపత్తంగా బై ఫ్లో ఆఫ్ టైం ఆయా కర్మలు ఇంద్రియాలతో చేయవలసి వస్తున్నప్పటికీ ఆ చేస్తున్న తాను నిర్వర్తిస్తున్నటువంటి కర్మలులో ఏవి శుభప్రదమో, ఏవి శాస్త్ర విహితమో అవి మాత్రమే నిర్వర్తిస్తూ వాటికి కూడా ఒకనక సాక్షిత్వం వహిస్తూ ఉంటాడు. పొందేదానికి సంతోషించడు, కోల్పోయేదానికి చింతించడు. అతని ఆనందం వీటి యొక్క సాక్షిత్వంలో ఆస్వాదించబడుతూ ఉంటుంది. అటు వివేకి విచారణశీలుడు ఇక్కడ స్వాభిమానుడు కానే కాదు, దుఃఖించడు, సంతోషించడు. ఈ విధంగా సముద్రంలో నదులన్నీ నీరు తీసుకువస్తున్నప్పటికీ, లేక సూర్యకిరణములు జలాన్ని త్రాగివేస్తున్నప్పటికీ ఏమాత్రం తణుకు వెనుకు లేకుండా నిర్లిప్తంగా ప్రశాంతంగా ఉంటుందో విచారణశీలుడైనటువంటి ఆత్మజ్ఞాని క్రమంగా అటువంటి ప్రశాంత స్థితిని వహించిన వాడే ఉంటాడు. ఓ రాఘవేంద్ర, నేను చెప్తున్నటువంటి విచారణ మార్గంలో వివేకులై జీవన్ముక్తులైనటువంటి మహాశీలు, యోగులు మన ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారయ్యా. ఈ సభలో ఎందరో వేంచేసి ఉన్నారు. తమ యొక్క నిండైన మనస్సుతో ఈ జగత్తులో సంచరిస్తూ ఉన్నారు. ఈ మహనీయులైనటువంటి ఈ విచారణశీలు ఈ ఉపాధి ఉన్నంత వరకు ఆయా వ్యవహారములను నిర్వర్తిస్తూ ఒకనకప్పుడు అపరిచ్ఛిన్నమైనటువంటి విదేహముక్తిని స్వభావ సిద్ధంగా పొందుతున్నారు. అనగా ఒకనక కేవల సాక్షిత్వం వహిస్తూ ఆయా సందర్భాల్లో దేహంతో ప్రకృతిలో ప్రవేశిస్తూ కేవలం నటనగా ఈ ప్రపంచంలో సంచారం చేస్తూ మరలా స్వరూపంలో ప్రవేశిస్తూ స్వరూపాన్ని యథాతథంగా అన్ని వేళలా ఆస్వాదిస్తూనే ఈ ప్రపంచంలో ఉపాధుల ప్రహసనాన్ని అలా లీలగా క్రీడగా నిర్వర్తిస్తున్నారు. దాని అంతటి స్థితికి, ఆత్మానంద స్థితికి, బ్రహ్మజ్ఞాన స్థితికి మూలం, ద రూట్ కాజ్, వారు నిర్వర్తించినటువంటి విచారణయే, పరిశీలనయే, వివేకముతో కూడినటువంటి వాక్య పరిశీలన, శాస్త్ర పరిశీలన, గురువాక్య మననం, ఇటువంటివేనైనా. ఓ రాఘవేంద్ర, విచారణ అనేది అత్యంత ముఖ్యమైనది అయ్యా. ఎవరు కూడా ఈ ఎనాలిసిస్, పరిశీలన అనేది ఏ మాత్రం విడువరాదు అని నేను చేతులెత్తి ప్రకటిస్తున్నాను. మనకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇంకా మనకి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. మనకి అభిప్రాయాలు ఉన్నాయి, ఈ అభిప్రాయాలకు వేరైన వాళ్ళని ఖండిస్తూ ఉందాము అని పరిమిత దృష్టితో విచారణకు అడ్డులు కల్పించుకోకండి అని జనులందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఎవరైనా ఈ ప్రపంచంలో ఒక సఫలం పొందారంటే, ఒక చక్రవర్తి ఒక రాజ్యాన్ని జయించాడు అంటే దాని వెనకాల ఒకనక విచారణ, ఒకనక తెలివితో కూడినటువంటి పరిశీలనయే కారణం కదా. అలాగే ఏదైనా కష్టకాలంలో జీవుడు ఏమి చేయాలి అన్నప్పుడు విచారణని ఉపక్రమించాలి గాని దుఃఖానికి కాదు కదా. విచారణ వలననే ఈ జీవుడి యొక్క కర్మకాండ జ్ఞానకాండ ఉత్తమత్వం సంతరించుకుంటున్నాయి. ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది ఉచితము, ఇది అనుచితము, ఇది ఈ విధమైనటువంటి నిర్ణయంతో చూడాలి, ఇది ఈ విధమైనటువంటి నిర్ణయంతో తిరస్కరించాలి అనేది విచారణ చేతనే కదా జీవుడికి సాధ్యం అవుతున్నది. అలాగే ఆధ్యాత్మ మార్గంలో కూడా జీవుడికి తోడు అతని యొక్క విచారణయే. విచారణ చేయని వాడికి గురువులు కూడా ఏమాత్రం సహకరించలేరు. చదువుపై జాతి లేని వాడికి ఉపాధ్యాయుడు ఏం చెప్తాడు? విచారణ చేతనే బ్రహ్మతత్వం లభించగలదు అని సర్వ మిత్ర జీవులకు గానం చేస్తూ వినిపిస్తున్నాను. ఈ విచారణ దృష్టి అనేది ఒక భౌతిక దృష్టి వంటిది కాదయ్యా. అందుచేత భౌతిక దృష్టి ఈ కళ్ళతో కనబడే దృష్టి ఉంది చూసావు, ఇది చీకటి వచ్చినప్పుడు వినష్టమైపోతుంది. అంటే చీకటి ఉన్నప్పుడు ఈ కళ్ళు చూడలేవు. ఈ కంటి చూపు వంటిది కాదు విచారణ దృష్టి, అది ప్రజ్ఞా దృష్టి, బుద్ధితో చేసే దృష్టి, అది తినే మూడవ కన్ను. అటువంటి విచారణ దృష్టి చీకటిలో మునగదు, మహాతేజస్తో చెదిరిపోదు. అటువంటి ఉత్తమమైన విచారణ దృష్టికి ఉన్నవి లేనివి, వర్తమానం భవిష్యత్తు, ఎదుటి వారు చెప్పే వాక్యంలోని అంతర్లీన సారం, ఇవన్నీ సుస్పష్టంగా కనబడుతూ ఉంటాయి. శాస్త్రంలోని మాత్రమైనటువంటి విశేషము స్వీకరిస్తూ తదితరమైనటువంటి అల్ప విషయములను వదులగలగడం వివేకవంతుడే ఇది చేయగలడు. మా దృష్టిలో కళ్ళు లేని వాడు నిజమైన గుడ్డివాడు కాదు. వివేక దృష్టి, విచారణ దృష్టి లేనివాడే, పరిశీలనాత్మక దృష్టి లేనివాడే నిజమైన బుద్ధివాడు. అతని స్థితి అతి శోచనీయం అని మా ఉద్దేశం. విచారణ వివేకము ఈ రెండు కలవాడే చివరికి అన్నిటిలోనూ అందరిలోనూ ఉత్తముడై జీవిస్తున్నాడు, ఆపదలను ప్రక్కకి నెట్టి ముక్తుడవుతున్నాడు. ఓ రామచంద్ర, వివేకము అనబడేటువంటి మహత్తరమైన సుందర వస్తువు వల్లనే పరమాత్మ లభిస్తున్నాడయ్యా. అందుచేత ఓ జనులారా, మీరందరూ కూడా వివేకము అనే దాన్ని ఒక క్షణమైనా కూడా విడిచి ఉండవద్దు. వివేకాన్ని విడిచారో ఆవేశం, కోపం, ద్వేషం, ఉద్వేగం ఇటువంటివన్నీ వచ్చి మీ యొక్క అభిప్రాయాల రూపంలో సంసారం అంతా సంసారము అనబడేది మీ దృష్టిని, మీ బుద్ధిని కప్పివేస్తుంది అని జాగ్రత్త చెప్తున్నాను. జ్ఞానులు కూడా వివేకవంతుని మాత్రమే తమ కనికర వివేకవంతునికి మాత్రమే ఆత్మ వస్తువుని బోధిస్తూ వారిపై ఆ అమృత వాక్యాలను ప్రసరింపజేస్తారు. ఎందుకంటే వివేకవంతుడు కాని వారికి ఉత్తమ వివేక పాఠ్యాంశాన్ని చెప్పరు, తెలియగల వాడికే ఉత్తమ ఆత్మజ్ఞానానికి చెప్తారు. వివేకాన్ని ఆశ్రయించిన వాడు మాటి మాటికి గుంటల్లో పడ్డు. ఈ విచారణ లేకపోవటం వల్లే జీవులు ఆత్మ ద్రోహం చేసుకోవటం, పరులను బాధించడం మొదలైనటువంటి అల్పకర్మలకు ఉపక్రమిస్తున్నాడు. మూర్ఖుడు జన్మ జన్మాంతరాలుగా అనుభవించే బాధలకు అంతు లేదు అని గుర్తు చేస్తున్నాను. మానవ జన్మ మాత్రమైన అవకాశం విచారణ అనేటువంటి స్వీయ శక్తిని పదులుపరుచుకునే సందర్భం అయ్యా ఇది. విచారణహీనుడు మందుడే పుట్టి లాభమేమున్నది? చదువుకోవడానికి సిద్ధపడని వాడు మంచి పాఠశాలలో చేరి ప్రయోజనం ఏంటి? అలాగే విచారణకు సిద్ధపడని వాడు మానవ జన్మ పొంది కూడా ఉత్తమ ఫలితం ఏది పొందలేడు. వివేకం లేకుండా జీవించడం కన్నా బురదలో కప్పగానో మలంలో కీటకంగాను ఓ చీకట్లో పావుగానో పుట్టడం మంచిదని మా ఉద్దేశం. ఎందుకంటే కనీసం మానవ జన్మే అనేటువంటి మహత్తర అవకాశం లభించి వృధా అవనట్లు అవుతుంది కదా. పరిశీలన రాహిత్యమే సకల అనర్థాల యొక్క నివాస భూమి. అందుకనే సాధు పురుషులైన వారు విచారణ రహితులను చూసి తిరస్కార భావంతో చూస్తూ ఉంటారు. ఈ జీవుడికి ఎక్కడెక్కడి నుంచో అనేక దుఃఖాలు అనర్థాలు వచ్చి పడుతున్నాయంటే దానికి మూల కారణం అవిచారణ, దూరదృష్టి మాంద్యం అని నేను గుర్తు చేస్తున్నాను. రాగద్వేషములు అనేటువంటి అంధకార కోపంలో చిక్కుకున్నటువంటి జీవుడు నిరంతరం ఎల్లప్పుడూ విచారణను ఆశ్రయించాలయ్యా. విచారణను ఆశ్రయించి ఉంటేనే, వివేకాన్ని నిద్రలేపుతూ ఉంటేనే ఎప్పటికైనా ఈ రాగద్వేష నిబిడాంధకారం నుంచి బయటికి రాగలడు. ఓహం కశ్యచ సంసార ఇత్యాపద్యపి ధీమత చింతనీయం ప్రయత్నేన స ప్రతీకారమాత్మన. నేను ఎవరు, ఈ సంసారం అంతా ఎక్కడి నుంచి వస్తోంది అని ఆపద సమయంలో, సంపద సమయంలో, ఉభయ సమయాల్లో కూడా బుద్ధిమంతుడైన వాడు పరిశీలన చేయాలి. దీనికి ఈ సంసార దోషానికి ప్రతీకారం చేయాలి. చింతనీయం ప్రయత్నేన అత్యంత ప్రయత్నంతో వివేకాన్ని నిద్రలేపి పరిశీలనాత్మక బుద్ధితో ఇదంతా స్టడీ చేస్తూ ఉండాలి. నేనెవడు, ఈ సంసార దోషమంతా ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలను జీవుడి మొట్టమొదట వచ్చి వాటిని సమాధానాలు వెతుకుతూ ఈ సంసారం కలగజేస్తున్నటువంటి అనేక భయ ఆందోళన స్థితులను జయించి వేయాలి. అటువంటి పరిశీలనయే మనం విచారణ అని ఇక్కడ అనుకుంటున్నాం. మనం విచారణ హీనుని హృదయం మోహం వలన మరింత ఘనీభవించి అనేక పక్షి జంతు జన్మలకు కారణమై నిరంతరం అనేక దుఃఖములను చేకూర్చగలదు అని నేను హెచ్చరిస్తున్నాను. ఓ రామచంద్ర, ఈ భూమిపై అనంత సంఖ్యలో జీవులు వస్తున్నారు, పోతున్నారు. అయితే వారిలో కొందరు మాత్రమే సత్యమును గ్రహించడానికి, అసత్యమును పరిత్యజించడానికి ప్రయత్నయుక్తులవుతున్నారు. అటువంటి సత్యమునకు గ్రహించడం, అసత్యాన్ని పరిత్యజించడం సంబంధించినటువంటి వివేకంతో కూడిన ప్రయత్నమే విచారణ. అటువంటి విచారణ శీలులను మేము అంత దూరంలో చూచి నమస్కరిస్తూ ఉంటాం. ఎందుకంటే వారు తత్వమును పరిపూర్ణంగా గ్రహించడానికి అర్హులై ఉన్నారు కాబట్టి. కాబట్టి మోక్షము అనే స్థితికి విచారణ అనేది అత్యంత ఆవశ్యకమైన ఉపాయము. విచారణ చేత తత్వజ్ఞానం, తత్వజ్ఞానం వల్ల ఆత్మవిశ్రాంతి, ఆత్మవిశ్రాంతి వల్ల మనశ్శాంతి, తద్వారా దుఃఖనాశనం జరుగుతుంది. కాబట్టి విచారణయే మనశ్శాంతికి దుఃఖనాశనానికి మార్గం కాగలదు అంటే ఏమాత్రం సందేహం లేదు. లౌకిక జీవితంలో కూడా విచారణతో ఇది ఇట్లా చేయటం ఉచితం, అది అట్లా చేయవద్దు అని వైదికమైన శాస్త్రీయమైనటువంటి పరిశీలన చేసి ఆయా కార్యక్రమాలు నిర్ణయించుకుంటున్నారు కూడా కదా. అట్లాగే అధ్యాత్మ విషయంలో కూడా విచారణ అత్యంత ఆవశ్యకం అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఉత్తమ విచారణయే లేకపోతే లోకంలో సత్కర్మలు ఉండవు. హింస, లోభము, జాతి ద్వేషము, మాత్సర్యము, ఒకరినొకరు బాధించుకోవడం, ద్వేషించుకోవడం, ప్రాంతీయ ద్వేషము, ఇటువంటివన్నీ రావడానికి కారణం జీవులలో అవసరమైనంతగా ఆత్మ విచారణ లేకపోవడమే. నిత్యానిత్య వివేకమునకు సంబంధించిన పరిశీలన, జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన వివేకంతో కూడిన ప్రయత్నము లేకపోవడమే. ఈ విధంగా నీకు కూడా విచారణయే సర్వదా ఉత్తమమైనటువంటి ఉపకరణమై ఆత్మ ఆనందాన్ని నిశ్చయం చేసి నీ ద్వారా అనేక జన్లు సముద్రింపబడుదురుగాక. రామచంద్ర, ఇప్పటిదాకా విచారణ గురించి విన్నాం. ఇప్పుడు మూడవ ద్వారపాలకుడు దగ్గరికి వెళ్దాం. ఈ మోక్షము అనే స్థానానికి ఇప్పటిదాకా మనం క్షేమము అనే ద్వారపాలకుడు గురించి చెప్పుకున్నాం. విచారణ ఎనాలిసిస్ అనేటువంటి రెండవ ద్వారపాలకుడు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సంతోషం, మెయింటైనింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మీ జీవుడు అనుక్షణం దుఃఖాన్ని పొందడానికి కారణం సంతోషము అనేటువంటి తన యొక్క ఒకనొక సద్గుణాన్ని, ఏ ఇంపార్టెంట్ ప్రాపర్టీని సంరక్షించుకోకపోవడమే. ఈ లభించిన దాంతో సంతృప్తి పడటం, ఈ ప్రపంచంలో లభించిన దాంతో లభించినవి పరిశీలించకుండా, లెక్కలోకి తీసుకోకుండా, లభించని వాటి గురించి మరల మరల గుర్తు చేసుకుంటూ ఈ జీవుడు తన సంతోషము అనబడేటువంటి ఒకనొక ఉత్తమ స్వభావాన్ని మకిలిం చేసుకుంటున్నాడయ్యా. సంతోషో హి పరమ పరమ శ్రేయ, సంతోష సుఖముచ్యతే సంతుష్ట పరమక్షేతి విశ్రామ ఐసూదన. ఓ శత్రుమర్దన రామచంద్ర, ఈ సాటిస్ఫాక్షన్ సంతోషంగా ఉండటం, సంతృప్తి పొంది ఉండటం, ఈ ప్రాపంచిక సంపద సందర్భాల పట్ల ఓ ఇవి లభించినాయి కదా చాలా సంతోషం అన్నటువంటి ఒక ఒక సాటిస్ఫాక్షన్ కలిగి ఉండటం అనేది పరమ శ్రేయస్సు, సుఖము, పరమ విశ్రాంతి స్థానం, అది మోక్షదాయకం కూడా. ఈ సంతోషంని అనే దాన్ని ఒక అలవాటు అన్నమాట. ఆ అలవాటు లభించిన దానితో సంతోషపడి ఒక తృప్తిని ఆస్వాదించటం అనే ఒక అభ్యాసం సొంతం చేసుకున్న వారికి ఈ సంపదలు, ఈ రాజ్య అధికారాలు, ఈ వందిమాగద జనముల యొక్క స్తోత్రాలు ఇవన్నీ కూడా అత్యంత స్వల్పమైన విషయాలుగా కనిపిస్తూ ఉంటాయ్యా. సంతోషంతో కూడినటువంటి బుద్ధి సంపాదించుకున్న వారికి సాంసారిక దుఃఖములు సమీపించవు, సంభవించవు, అతన్ని తడడేలా చేయవు. సుఖములు పొందినప్పుడు తబ్బిబ్బు కాడు అటువంటి వాడు, దుఃఖములు వచ్చినప్పుడు కృంగిపోడు. ఎందుకంటే సంతోషము సంతృప్తి అనేటువంటి ఒకనొక అభ్యాసాన్ని అతను పుణిగిపుచ్చుకుని సుదృఢం చేసుకుని ఉన్నాడు. కాబట్టి సంతోషం అనేటువంటి అమృతం త్రాగి తృప్తులై శాంతులై కొంతమంది ఈ భూమిపై సంచరిస్తూ ఉన్నారు. వారిని చూచి భూదేవత పరమానందం పొందుతుంది. వారికి ఈ భోగం నాకు ప్రాప్తించలేదే, ఆ సంపద నాది కాలేదే, వారు మాత్రమే ఆ సంపద సంపాదించారే, నా కర్మ ఇలా పట్టింది, ఇటువంటి వాక్యముల యొక్క అర్థమేమిటి కూడా వారికి తెలియట్లా. ఎందుకంటే వారికి ఈ ప్రపంచంలో కొత్తగా ప్రాప్తించవలసినది ఏదీ లేదు. మధురమైన సంతోషం అనే గుణం, ఈ దురాశ, దైన్యము మొదలైనటువంటి అల్ప గుణాలను నశింపజేస్తుంది. అన్ని వైపుల ఆనందం సందర్శించగలిగేటట్టుగా మనస్సుని వెల్లివిరియజేస్తుంది. ఆ సంతోషం అంటే ఏమిటో నిర్వచిస్తాను విను. అప్రాప్త వాంఛా, ప్రాప్తించినటువంటి వాటి గురించి వేదన చెందకుండా సంప్రాప్తే సమతాం గతః, పొందిన వాటి గురించి నేను కదా పొందాను, ఎవరు పొందారు అనేటువంటి ఒక తబ్బిబు స్వభావం ఆశ్రయించకుండా అదృష్ట ఖేద అఖేదోయ ససంతుష్ట ససంతుష్ట ఇమోచ్యతే. సుఖదుఃఖాలు భేదాభేదాలకు అతీతుడై సంతుష్టుడై ఉండేటువంటి అభ్యాసం ఉంది చూసావు, అతన్ని మనం సంతుష్టుడు, సంతోషము అనేటువంటి మోక్షద్వార పాలకుణ్ణి వశించేసుకున్నవాడు అని మనం చెప్పుకుంటున్నాం. సర్వదా సర్వత్రా తనచే పొందబడినటువంటి స్వస్వరూపము విషయమై తెలుసుకుని ఒకనొక మౌన ఆనందాన్ని మహనీయులు ఆస్వాదిస్తూ ఈ ప్రపంచంలో చెల్లిస్తున్నారయ్యా. సర్వమును ప్రశాంతంగా దర్శిస్తున్నారు. ఈ సంతోషము అనే అభ్యాసం గల మనస్సులో మౌన స్వరూపమైన తృప్తి ఆనందం స్వభావ సిద్ధమైపోతాయి. వాస్తవానికి శాస్త్రాలు మహనీయులు ఒక విషయం గుర్తు చేస్తున్నారు, జీవు శివ, ఈ జీవుడు స్వతహాగా పరమ ఆనంద స్వరూపుడే అని నిర్వచిస్తున్నాయి. అది సుస్పష్టం చేసుకోవడానికే సాధనలు, శాస్త్రవాక్య పరిశీలనలు కదా. అయితే అటువంటి స్వయం ఆనంద స్వరూపుడైనటువంటి ఈ జీవుడికి ఈ వేదనలు, ఈ రాగద్వేషాలు, భయాదులు, ఈ అనేక దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మనస్సు విషయములను కోరుకోవడం లేక కామము అనేటువంటి ఒకనొక వాంఛా స్వభావం నుంచి ఒక నాకు లేనిదేదో లభించాలి అనేటువంటి ఒక అసంతృప్తితో కూడిన ఒకనొక స్థితి నుంచి సర్వ మనోరుగ్మతలు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు జీవుడు ఇటువంటి రుగ్మతలు పొందుతున్న మనస్సును చూస్తూ ఊరుకుంటాడా? దీనికి సంతోషము అని మందు వేస్తాడు. లేని దాని గురించి మాట్లాడుతున్నావయ్యా ఓ మనస, ఇవి మనం పొందినాం కదా, వీటికి మనం సంతోషించవచ్చు కదా అనేటువంటి బోధను మనస్సుకు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరైతే ఒకనొక సంతృప్తి ఎస్ అలం చాలు ఇంతవరకు పొందగలిగాను ఇది చాలు నాకు సంతోషమే అన్నటువంటి స్థితికి సిద్ధం కా చిత్తాన్ని సిద్ధం చేయడు, అతని విజ్ఞానము వికసించదు. విజ్ఞానం వికసించాలి అంటే ప్రపంచం పట్ల ఒక రకమైనటువంటి సంతోష వృత్తి, ఏ సాటిస్ఫాక్టరీ స్టేట్ ఆఫ్ మైండ్ అభ్యసించాలి. నాకు అవి లేవు ఇవి లేవు, అనేకం పొందలేదు, నా గతి ఇలా పట్టింది, నాకే ఈ కష్టాలన్నీ వస్తున్నాయి, నాకే అందరూ నన్ను గౌరవించట్లేదు, నాకు లభించవలసినవి లభించట్లేదు అని దుఃఖపడేవాడికి జ్ఞాన వాక్యాలు ఎలా వినిపిస్తామయ్యా? నాకు స్వీట్ కావాలి, సినిమాకి తీసుకెళ్ళాలి అని ఏడ్చేవాడికి లెక్కలు ఎలా చెప్తాం? ఈ దిగుళ్ళు, అసూయలు, దోష దృష్టులు ఇవన్నీ ఏర్పడటానికి కారణం సంతోషం అనేటువంటి ఒకనక సంతృప్తితో కూడినటువంటి సంస్కారాన్ని అభ్యాసాన్ని ఆశ్రయించకపోవడమే అని జీవులందరికీ గుర్తు చేస్తున్నాను. నాకు ఇవి అవి లేవే అని దుఃఖిస్తున్నాడే గాని ఇవి ఉన్నాయి కదా అని సంతోషించడం అభ్యసించటం లేదు. అందుకే సర్వ దుఃఖాలు, వేదనలు, రోష ఆవేశాలు, అసూయలు వచ్చి ఈ జ్ఞానాన్ని కప్పివేసి ఈ మానవ జన్మ అనే అవకాశాన్ని వృధా చేసి వేస్తున్నాయి. ఓ జనులారా, ఆశ అనేది మంచిదే, కానీ ఆశ హద్దులు దాటితే దానికి వశమై సంతోషం కోల్పోవలసి వస్తోంది అని గుర్తు చేస్తున్నాను. ఈ చిత్తము ఆశ చేత కప్పబడటం అనేది ధూడితో కప్పబడినటువంటి అర్థం లాంటిది. అందులో ప్రతిబింబం కనబడనట్టు జ్ఞానము కూడా ఆశచే బద్ధమైన హృదయంలో వికసించదు. అటువంటి వాళ్ల ముందు మేము జ్ఞానవాక్యాలు ప్రతిపాదించి ఏం ప్రయోజనం? అందుచేత ఓ శ్రోతలారా, ఎందుకు సంతృప్తిగా ఉండాలో దానికి కారణాలు వెతికి వెతికి పట్టుకుని రాసుకుని ఆనందం ఒక అలవాటుగా తీసుకోండి. అంతేగాని నాకు అవి లేవు ఇవి లేవు అందుచేతనే నా గతిలా పట్టింది, ఇవన్నీ అయ్యి పొందిన తర్వాత అప్పుడు వివేక వాక్యాలు విందాం, జ్ఞానవాక్యాలు విందాం, ఆత్మశాస్త్రానికి వద్దాం అనే ఉద్దేశంతో మీరు కప్పబడి నా సమక్షానికి వచ్చి నేను చెప్పే విజ్ఞాన వాక్యాలు, వేదాంత వాక్యాలు విన్నప్పటికీ ప్రయోజనం ఉండదు అని మనవి చేస్తున్నాం. మాకు ఈ లోటుపాట్లన్నీ ఉన్నాయి కదా, మేము జ్ఞాన విషయాలు ఎలా వింటాం? మేము పొందాలనుకున్నది ముందు పొందనివ్వండి, తరువాత ఇక జ్ఞానానికి వస్తాం అని జీవుడు ఆశల వెంటే వెళ్తున్నాడు. దుఃఖించడం, ద్వేషించడం, ఒకరిని తప్పులు ఒకరు ఎంచుకోవటం, దూషించటం, మరల మరల ఇతరుల తప్పులు మననం చేస్తూ వర్తమానాన్ని వృధా చేసుకోవటం, ఇది జీవుడికి అలవాటు అవుతోంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. సంతోషంగా ఉండటం అనేది ఎందుకు అభ్యాసం చేసుకోరాదు? కోపం ఒక అలవాటు అవగలిగినప్పుడు, ఆశించడం ఒక అలవాటు అవగలిగినప్పుడు, దుఃఖించడం, ద్వేషించడం, తప్పులు పట్టుకోవడం కూడా అభ్యాసాలు కాగలిగినప్పుడు సంతోషంగా ఉండటం అనేది కూడా అభ్యాసానికి సాధ్యమే కదా. సంతోషం వల్ల కదా జీవుడికి ఆనందం. కోపం వల్ల ఎవరైనా సుఖపడగలరా? ద్వేషం వల్ల సుఖపడగలరా? ఒకరి తప్పులు ఎన్నటం వల్ల సుఖపడగలరా? లేదు కదా. సంతోషాన్ని ఎందుకు అలవాటు చేసుకోరాదు అని నేను ప్రశ్నిస్తున్నా. సంతోష మనస్కుని నుండి సర్వ శారీరక మానసిక వ్యాధులు అల్లంత దూరం పరుగులు తీస్తూ వెళ్తాయి. ఒకనొకడు నిరుపేదయే అయినప్పటికీ అతని మనస్సు గనక ఒక అకృత్రిమమైన సంతోషం అభ్యసిస్తూ ఉన్నదా, అతని మనోస్థితికి ఈ రాజ్యాలు మహారాజుల యొక్క మానసిక స్థితి ఎందుకు మంచి కాదు? ఆ నిరుపేదకు ఆ సంతోషము అనేది అభ్యాస వశం చేత వచ్చింది. ఒక రాజాధిరాజుకు అనేక దిగులు అనుభవించడం కూడా అభ్యాస వశం చేతనే వచ్చింది. అభ్యాసం చేత సంతోషంగా ఉండటం, సంతోషము పోవడానికి కారణం అభ్యాసం లేకపోవడం, సంతోషంగా ఉండగలగటం అనేది అభ్యాసం చేత మాత్రమే సాధ్యము. ఒక తృప్తి అనేది ఒక అలవాటు అని జనులంతా గమనించెదరుగాక. ఈ ప్రాపంచిక విషయముల పట్ల తృప్తి కలవాడు మాత్రమే మహావాక్యముల సారాన్ని, మనం చెప్పుకోబోయే యోగవాచిష్ట ప్రజ్ఞాతత్వాన్ని అర్థం చేసుకోగలడు, హృదయస్థం చేసుకోగలడు అని నేను అందరికి మనవి చేస్తూ ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ఈ సంతోషం అనే దానికి ఒక చిన్న నిర్వచనం చెప్తాను, వినండి. నాభివాంఛ్య సంప్రాప్తం, అయ్యో నాకు అది ప్రాప్తించలేదే, వాటిని ఎలాగయ్యా నేను పొందేది అనేటువంటి ఒక ఖేదం చెందకుండా, ప్రాప్తం భుంతే యథాక్రమ, ప్రాప్తములైనటువంటి వాటిని ఉత్తమమైనటువంటి అవగాహనతో అనుభవిస్తూ, యేసు సౌమ్య సమాచార సంతుష్ట ఇది కథ్యతే, సౌమ్యమైన ఆచరణ కలిగి ఉంది ఉండేవాడికి సంతోషం స్వభావ సిద్ధంగా అలవాటు అవుతుంది. మరలా చెప్తున్నాను, ప్రాప్తించని విషయాల గురించి ఖేదన చెందకుండా, ప్రాప్తించినటువంటి విషయాలని ఉత్తమమైనటువంటి అవగాహనతో, జ్ఞాన దృష్టితో, ప్రజ్ఞాదృష్టితో స్వీకరిస్తూ సౌమ్యమైనటువంటి ఆచరణ కలిగిన వాడికి సంతోషము అనబడేది ఒక అలవాటు ఈజీగా అవుతుంది, చాలా సులభంగా అవుతుంది అని సభికులందరికీ, శ్రోతలందరికీ మనవి చేస్తూ గుర్తు చేస్తున్నాను. అటువంటి సంతోషంతో పరిపూర్ణంగా తృప్తి పొందినటువంటి విశుద్ధ చిత్తం గల మహాత్ముని ముఖం చూచి లక్ష్మీదేవి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. అటువంటి మహాత్ముని వదనం చూచి మనకు కూడా ఎంతో సంతోష అనుభవం పొందుతుంది. ఎవరైతే సంతృప్తిగా ఆనందంగా ఉంటారో వారి ముఖం చూచి మనకు కూడా పరమానందం కలుగుతుంది. ఎవరైతే నాకు అది లేదే ఇది లేదే అనే వారి ముఖం చూచి మనకు కూడా దుఃఖం కలుగుతుంది అని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. లక్ష్మీదేవి వేంచేసి ఉన్నటువంటి క్షీర సముద్రం ఎలా ఉంటుందో, ఈ ప్రసన్నత, ఈ సంతోషము అభ్యసించిన మహానుభావుల ముఖము ఆ విధంగా ప్రశాంతము, శుభదాయకము, అన్ని వేళలా సంతరించుకుని ఉంటుంది. అది వారికి ఎలా వచ్చింది? మనకు లభించనిది వారికి ఏదో లభించటం చేత కాదు, సంతోషం అనేది వారు అభ్యాసం చేయడం చేత. ముఖ్యంగా కష్టకాలంలో వచ్చే కష్టాన్ని మనకు ఇంతవరకు ఈ సహకారమైనా ఉన్నది కదా అనేటువంటి ఒకనక అవగాహనతో వారి సంతోషాన్ని వారు పదులు పంచుకోవడం జరగటం చేత సంతోషం వారి యొక్క స్వభావం అయిపోయింది. వారి ముఖం లక్ష్మీదేవి వేంచేసిన క్షీర సాగర క్షీర సాగరం లాగా పరమ ప్రశాంతంగా, ఆనందంగా, ఉత్సాహంగా మనకు ప్రదర్శనం అవుతోంది. ఓ జనులారా, అటువంటి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని అభ్యాసపూర్వకంగా అవలంబిస్తూ ఉండండి. అభ్యాస వశం చేత సంతోషంగా ఉండటం అనేటువంటి అభ్యాస వశం చేత ఆనందం స్వభావ సిద్ధం అవుతుంది. మేము ఏం పొందాం, ఏం పొందామని సంతోషం అని స్వల్ప విషయాలని దీర్ఘ దర్శనం చేస్తూ తద్వారా వర్తమానాన్ని వృధా చేసుకోకండి. స్వయం కల్పితమైనటువంటి ఈ తృష్ణ అసంతృప్తులు, ఈ తృష్ణ అసంతృప్తులు ఎవరో కల్పించినవి కావు, జీవుడు అజ్ఞానం చేత తనకు తాను కల్పించుకున్నవి. డిజైర్ అండ్ డిసాటిస్ఫాక్షన్ ఆర్ వన్స్ ఓన్ క్రియేషన్ అని గమనించండి. అవి మనస్సును అనేక దోషములచే, మోహములచే, అపార్థములతో నింపివేస్తోంది. అపార్థములతో ఈ జగత్తును చూసినప్పుడు ఇదంతా విషమయంగానే కనిపిస్తోంది. అందుచేత మీరు పౌరుష బలం చేత తృష్ణని జయించండి, అసంతృప్తిని జయించండి, పరదూషణను జయించండి. అప్పుడు సంతోషం స్వభావ సిద్ధంగా మీ యందు ఉద్యుక్తమవుతుంది. ఎందుకనంటే ఈ మనస్సు సొంతదారైనటువంటి ఆత్మ పరమానంద స్వరూపమే గాని దుఃఖ స్వరూపం కానే కాదు కదా. తోటలో పిచ్చి మొక్కలు మూస్తూ ఉంటే యజమాని చూస్తూ ఉంటాడా? మనస్సులో ద్వేషము, తృష్ణ, అసంతృప్తి, ఆవేశము, ఇతరులను నిందించడం, ఇతరులు తప్పులు పట్టుకోవడం, ఇటువంటి పిచ్చి పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటే ఏ యజమాని ఊరుకుంటాడు చెప్పండి? సంతోషమైన అన్న రూపంలో ఉత్తమమైనటువంటి మధుర ఫలాలు ప్రసాదించగలిగిన రసవృక్షాలు పెంచుకోవాలి, కానీ పిచ్చి మొక్కల్ని ఎవరైనా పెంచుకుంటారా? సంతోషం అనే మాధుర్యంతో నిండి ఉన్నటువంటి మనస్సు ఉంది చూశారు, అది తనంతట తానే శాంతశీలమైనటువంటి బుద్ధి ధైర్యము పొందుతుంది, ఆత్మజ్ఞానం తెలవకుండానే వస్తుంది. ఇక ఈ ప్రాపంచిక సంపదలు అంటావు, ఇవి కూడా సంతోష చిత్తుని ఒక భుజిన వలె సేవిస్తూ ఉంటాయి, అనుసరిస్తూ ఉంటాయి అని కూడా గుర్తు చేస్తున్నాను. తన యందు తానే ఒక సంతోష స్థితిని అభ్యసించిన వాడు ఇతరుల యొక్క శారీరక మానసిక రుగ్మతలను క్షణంలో తొలగించగలడు కూడా. ఎవరి దృష్టి అయితే కళంకరహితము ప్రశాంతము విశుద్ధము అవుతుందో వారికి స్వభావ సిద్ధంగా సంతోష ప్రదర్శనం అభ్యాసం అవుతుంది. అటువంటి సంతోష చిత్త వృత్తి కలవాడు సమబుద్ధి కలవాడై ప్రశాంతంగా మౌనంగా ఆనందంగా ఉత్సాహంగా పీస్ఫుల్లీ సైలెంట్లీ హ్యాపీలీ అండ్ ఎంథూజియాస్టికలీ ఈ జీవితాన్ని సందర్శించగలుగుతున్నాడు. ఒకే సమయంలో ఎవరి చేత ముఖంలో పీస్ సైలెన్స్ హ్యాపీనెస్ ఎంథూజియాజం ప్రశాంతము మౌనము ఆనందము ఉత్సాహము ప్రజ్వలిల్లుతుందో వారు సంతోషం యొక్క అభ్యాసం చేత అది వారు సంపాదించుకున్నారు అని గమనించండి. అటువంటి మహనీయులు సంతోషంతో నిండిన మహనీయుల ముఖం చూసినంత మాత్రం చేత మనందరికీ ఆనందము సుఖము కలుగుతుంది. ఓ రామచంద్ర, అటువంటి సంతోషమును అభ్యసించేటువంటి మహానుభావులు దేవతల్లోనూ మునుల్లోనూ మానవుల్లోనూ జంతువుల్లో కూడా ఉన్నారు. అటువంటి వారు మేము సందర్శించినప్పుడు వారికి సాష్టాంగ దండ ప్రణామాలు మేము సమర్పిస్తూ ఉంటాం అని గుర్తు చేస్తున్నాను. ఈ విధంగా మనం ఈ సంతోష అభ్యాసము అనే మూడవ ద్వారా పాలకుని గురించి చెప్పుకున్నాం. ఇప్పటిదాకా శమము అనేటువంటి మోక్ష ద్వార పాలకుడు గురించి చెప్పుకున్నాం, విచారణ అనేటువంటి ద్వితీయ ద్వార పాలకుడు గురించి చెప్పుకున్నాం, మూడవ ద్వార పాలకుడు సాధన చిత్రంలో సంతోషంగా ఉండటం ఏ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ అండ్ కంటెంట్ అనేటువంటి మూడవ ద్వార పాలకుని గురించి చెప్పుకున్నాం. ఈ కంటెంట్మెంట్ చేత మోక్షం స్వభావ సిద్ధం అవుతుంది. మోక్షం అనేది ఆనంద స్థితియే కదా, ఆనంద స్థితి అనేది డిస్కంటెంట్మెంట్ యొక్క రిమూవల్ చేతనే కదా. సో కంటెంట్మెంట్ అనేది మూడవ ద్వార పాలకుడు అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు సాధు సంగము అనేటువంటి సత్సంగము లేక సాధు సంగము అనేటువంటి నాలుగవ ద్వార పాలకుడు గురించి కూడా చెప్పుకున్నాం. ఈ సాధన చతుష్టయము అని మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మోక్ష స్థానానికి ద్వారపాలకులుగా చెప్తున్నటువంటి ఈ నాలుగురిలో నాలుగో వాడు సాధు సంగమము, అసోసియేషన్ విత్ ఇంటలెక్చువల్ పీపుల్, జ్ఞానులతో సంపర్కము, వారిని కలవడం, వారితో సంభాషించడం, వారి సేవ చేయడం, వారితో వారు చెప్తున్నది శ్రద్ధగా వినటము, అనుభవజ్ఞులైనటువంటి మహనీయుల యొక్క వాక్యములు మననం చేయడము, గంత సాధు సంగము అనేటువంటి నాలుగవ ద్వారపాలకుడికి యొక్క విశేషాలు. ఇప్పుడు ఈ సాధు సంగమం గురించి చెప్పుకుంటున్నాం, జాగ్రత్తగా వినండి. విశేషేణ మహాబుద్ధి సంసార ఉత్తరణేన నృణాం సర్వత్ర ఉపకరోతీహ సాధు సాధు సమాగమ. సాధువులు సాధువులతో సంగమం ఇది ఉంది చూచావు. ఇది ఈ సంసారము అనే అడవిలో అడవి నుంచి బయటపడటానికి గొప్ప తోడు అని సభికుల్లో మహనీయులందరూ గమనించియే గ్రహించే ఉన్నారు. మహాత్ములు ఈ సాధు సంగమము తద్వారా లభించే ఉత్తమ వివేకము ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటారయ్యా. ఎందుకంటే ఈ సాధు సమాగం మహాత్ములతో సాధు సంగమం ఉంది చూశావు, సత్సంగము ఇది స్వయంగా మోక్ష ఫలప్రసాదం అని ఇక్కడ సభలోని మహనీయులు అలాగే అనేక మంది మహనీయులు ఎల్లప్పుడూ గ్రహించే ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క అభ్యున్నతి పతనములు చూడాలంటే దానికి కారణం అతని స్నేహములే అని గమనించవచ్చు. కాబట్టి స్నేహాన్ని బట్టే ఒక అభ్యున్నతి పతనం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధువులతో స్నేహము సంగము అనేది మోక్షానికి సులభమైనటువంటి మార్గము అని శాస్త్రం ఎలిగి గమనం చేస్తూ ఉంది. ఈ లోకంలో ఉత్తమ పురుషులైన వారు విద్వజ్ఞులు ఆత్మ విషయంలో ఆత్మ జ్ఞాన విషయంలో సంపూర్ణమైనటువంటి ప్రజ్ఞ గలవారు ఎందరో ఉన్నారు. వారు ఈ భూమిని పై సంచరిస్తూ ఈ భూమిని పరమ పావనం ఆనందమయం చేస్తూ ఉన్నారు. అటువంటి మహనీయులతో సమాగమం ఉంది చూచావు. అది శూన్య ప్రదేశాన్ని కూడా పరమానందమయం మిత్రజనమయం చేసి వేస్తుంది. మృత్యువును కూడా ఉత్సవంతో సమానంగా చేసి వేస్తుంది. ఆపదలు కూడా మహనీయులతో ఏర్పడినటువంటి సంగమం చేత సంపదలుగా మారిపోతాయి. మోహం అట్టి వారి స్నేహ ప్రభావం చేత శోక ముడుస్తుంది. జయత్యేకో జగత్యేస్మిన్ సాధు సాధు సమాగత ఆగమః హిమమావత్తరోజిన్యా మోహ నిహార మారుతః జయత్యేకో జగత్యేస్మిన్ సాధు సాధు సమాగత. సాధుత్వము పొందాలి అనుకున్నవారు సాధువులతో మహనీయులతో సమాగమం పొందడం అనేది ఉత్తమ మార్గం. జ్ఞానులతో సమాగమం చేతనే జ్ఞానం లభిస్తుంది. అటువంటి సాధువులు ఆ సాధువులను ఆశ్రయించిన వాళ్ళు కూడా ఈ జగత్తుని అతి సులభంగా జయించి వేయగలరయ్యా. పరం వివర్ధనం శుద్ధే అజ్ఞాన తరుశాతనం సంస్కారణమాధీనాం విద్ధి సాధు సమాగతం. ఈ సాధు సంగమం వల్ల బుద్ధి వర్ధిల్లుతుంది, అజ్ఞానం అనేటువంటి చెట్టు ఛేదించబడుతుంది. మనోవ్యాధులు మహనీయునితో కొద్దిసేపు కూర్చున్నంత మాత్రానే వారి స్పర్శ వారి వాక్య మననం కించిత్ మననం చేత వారి సామీప్య చేతనే తొలగిపోగలదు. సాధు సమాగమం చేత బుద్ధి సునిశ్చితం అవుతుందయ్యా. అనేక జన్మలుగా గూడలు వేసుకున్నటువంటి అజ్ఞానం అనే విశాల వృక్షం సాధు సమాగమం అనే జంజా మార్గం చేత వేళ్లతో సహా పగిలించబడగలదు. సర్వ మనోవ్యాధులు మహనీయులతో సంభాషణతో క్షణంలో నశించిపోతాయి. అందుచేత ఉత్తమ ఆశయం కలవాడు సాధు సమాగమాన్ని ఏ మాత్రం అశ్రద్ధ చేయడు. వివేక పరమో దీపో జాయతే సాధు సంగమాత్ మనోహరోజ్వలో నూనం ఆశేకాదివ గుచ్చక. తోటలో నీళ్లు చల్లుతూ ఉంటే పూల గుత్తులు పూస్తూ ఉంటాయి చూడు. అదేవిధంగా సాధు సంగమం వల్ల మనోహరమైనటువంటి ఉజ్జ్వలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వివేకం దానంతట అదే ఉదయిస్తుందయ్యా. హృదయాకాశంలో వివేకం ప్రాజ్వల్యమానంగా వెలుగుతుందయ్యా. మనోహరమైన సువాసనలు విదజల్లే వివేక పుష్పం వికసించడానికి సాధు సంగము మహత్తరమైనటువంటి సహకారి కారణం. సాధు సంగము ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సంబంధించిన ఆధ్యాత్మ సంపదలు ఉంటాయి చూసావు, అది సర్వ శోభలు కలిగిస్తాయి. అలాగే ఈ లౌకిక సంపదలు కూడా అనపాయకరమై బాధారహితమై నిత్య ప్రవర్ధమై ఆ యజమానికి సర్వ జన్మ జన్మల శుభాన్ని కలిగజేస్తాయి. కొందరు అనుకుంటూ ఉంటారు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి మాకు సాధువులతో సంగమానికి సమయం ఎక్కడదయ్యా. వాళ్ళ అందుచేత వాళ్ళని మేము కలవలేము, వాళ్ళు చెప్పేది మేము వినిపించుకోలేము, మా గతి ఏంటే అని రోజు గడుపుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయం అందరికీ గుర్తు చేస్తున్నా, అపి కష్టతరాం ప్రాప్తై దశాం వివశతాం గతై మనాగపి సంత్యాద్యే మానవై సాధు సంగతి. ఎప్పుడైతే కష్టాల్లో ఉందో, ఎప్పుడైతే మన ప్రజ్ఞ వికసించడం లేదో, జ్ఞాన దృష్టి ప్రకాశించటం లేదో, అటువంటి కష్ట సమయంలోనే సాధు సమాగమం అత్యంత ఆవశ్యకం. ఎప్పుడు ఈ దృశ్య విషయాలు అజ్ఞానం చేత జీవుని బాధిస్తున్నాయో అప్పుడు మహనీయుల యొక్క అనుభవ వాక్యాలు అత్యంత ఆవశ్యకం కదా. ఈ ప్రపంచంలో ఈ బాధలు పడుతూ ఉంటే పెద్దల దగ్గరికి మహనీయుల దగ్గరికి వెళ్లే టైం ఎక్కడున్నది అని ఆ అవకాశాన్ని పోగొట్టుకోవడం ఏంటి? మనుషుడు అజ్ఞానం చేత అనేక దుఃఖములకు వివశుడు అవుతున్నటువంటి సందర్భంలో సాధు సంగమం మరీ మరీ ముఖ్యం అని నేను గుర్తు చేస్తున్నాను. చీకటిగా ఉంది, ఈ చీకటిలో పడ్డ తిప్పలు పట్టడానికే మాకు టైం లేదు, ఇక దీపం వెలిగించడం ఎక్కడ కుదురుతుంది అన్నట్టుగా ఉంటుంది. చీకటి తొలగాలంటే హృదయ దీపం వెలిగించాలి. అలాగే మన అజ్ఞాన దృష్టిలు, మన శోక మోహాలు తొలగాలి అంటే సాధువుల వాక్యాలు, వాళ్ళ ప్రవచనాలు అత్యంత ఆవశ్యకమై ఉన్నాయి. వారి యొక్క వాక్యము అనేటువంటి జ్ఞాన ప్రకాశం హృదయంలోని చీకటిని శాశ్వతంగా తొలగించుతుంది. అనుభవజ్ఞుల వాక్యములే శాశ్వతములు కదా. మహనీయులతో సంగమం ఉంది చూసావు, అది చిత్తశుద్ధిని, మంచి ప్రవర్తనను, మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. మనం ఏ దోష దృష్టితో సంచరిస్తున్నామో అది గుర్తు చేసి ఆ దోషాన్ని తొలగించడానికి మహనీయుల వాక్యములే గతి. సత్పురుషుల సాంగత్యమే ఉంటే ఇక గంగా స్నానం అక్కర్లేదు. అయ్యో నేను గంగా స్నానం చేయలేకపోయానే, యజ్ఞయాగాదులు చేయలేకపోయానే, తపోధ్యానాలు నిర్వర్తించలేకపోయానే, తీర్థయాత్రలు సేవించలేకపోయానే అనే బెంగ అక్కర్లేదయ్యా. ఎవరికి? ఎవరైతే సత్పురుషుల సాంగత్యాన్ని ఎల్లప్పుడూ ఆశ్రయిస్తూ ఉంటారో అటువంటి వారికి. అయితే ఇక్కడ ఒక విషయం, ఈ రాగ ద్వేషాలు లేనివారు, మమకార అహంకారాలు లేనివారు, సందేహరహితులు అయినటువంటి సాధు పురుషులు ఉన్నారయ్యా, వారితో స్నేహం అత్యంత ఆవశ్యకం. మహాపురుష సంశ్రయ అయితే వారితో సంగమం ఏర్పడటం చిన్న విషయం ఏం కాదయ్యా. ఎందుకంటే నీవు కూడా కొంత రాగరహితుడు అయితేనే మహనీయులతో స్నేహం చేయబుద్ధి అవుతుంది. మహత్ సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ లభ్యతే తత్కృపయైవ అంటూ ఉంటారు కదా. అటువంటి మహానుభావులతో సంగమం ఏర్పడాలి అంటే నీవు కూడా కించిత్ రాగరహితంగా వారి కొరకై వెతకాలి. వా అటువంటి మహాపురుషులు ఎక్కడన్నా తారసపడితే రాగముతే బద్ధులైన వారు వారిని గుర్తించలేరు. ఎందుకంటే స్వాభిమానం కారణంగా మహనీయులతో స్నేహానికి దూరం తీసుకుంటూ ఉంటారు. ఆత్మజ్ఞానులకు మహనీయులతో సామీప్యత ఒక గొప్ప తపస్సు లాంటిది, తీర్థ సేవనం లాంటిది, అది పవిత్రమైనది అని సర్వజనులు గమనించుదరుగాక. దరిద్రునికి ఒక మణి లభించడం ఎటువంటిదో, అజ్ఞాన దృష్టితో అనేక జన్మలుగా అంధకారం అనుభవిస్తున్న ఈ జీవుడికి జ్ఞానులతో స్నేహం అటువంటిది అని విజ్ఞుల యొక్క అభిప్రాయం. కనుక ఓ జనులారా, వినయము, గౌరవము, స్నేహము, సహకారము మొదలైనటువంటి ఉత్తమ సత్ప్రవర్తనలతో, సద్భావములతో మహనీయుల స్నేహాన్ని ప్రయత్నించండి, ఆశ్రయించండి, వారి మనస్సు సంతోషపెట్టి వారి ద్వారా జ్ఞాన విషయాలు వినండి అని మీ అందరికీ మరల గుర్తు చేస్తున్నాను. ఎంత ప్రయత్నించైనా సరే సాధు పుంగవుల దర్శనం చేసుకోవాలి, వారిని ప్రసన్నం చేసి వారితో సంభాషించి మీ అభ్యంతరమైనటువంటి అనుమానాలు తొలగించుకోవాలి. వారితో సంభాషణమే పూర్వజన్మ సుకృతం అనక తప్పదు. సాధు సంగమం చేత ఈ బుద్ధి మేధస్సు సునిశ్చితమై సౌందర్యాన్ని సంతరించుకుంటుందయ్యా. సాధు సంగమం ఎవడైతే వదలడో అతడు తప్పకుండా బ్రహ్మపదమును పొందుతాడు అని మేము సుస్పష్టంగా నిర్దుష్టంగా ప్రపంచానికి ప్రకటిస్తున్నాం. బంధరహితులు, తత్వజ్ఞులు, సర్వసమతులైనటువంటి సాధుబంధవులు ఈ ప్రపంచంలో ఉన్నారు. పరమాత్మ మార్గ అన్వేషకులకు తోడుగా ఇటువంటి సాధువులను సృష్టిస్తూ ఉంటారు. అటువంటి మహనీయులను తప్పక సేవించాలి, గౌరవించాలి, సర్వ ప్రయత్నాలతో వారి మనస్సును సంతోషింపజేయాలి. వారి జ్ఞానవాక్యములు వినటానికి సంసిద్ధులవ్వాలి, వారి మనస్సు సంతోషింపజేసి మేము అర్హులము అని స్వకీయమైనటువంటి సత్ప్రవర్తనతో వారి ముందు సాత్వికమైనటువంటి ప్రవర్తన సంభాషణతో వారి 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 చేత వారి మెప్పు పొంది వారి నుంచి జ్ఞాన విషయాలు వినటానికి అర్హత ఉన్నది అని వారికి వారికి అనిపించేటట్టుగా ప్రవర్తించాలి. ఎందుకంటే ఈ సంసార సముద్రం దాటడానికి మహనీయులే సాధు పురుషులే ఉపాయ స్వరూపాలు సుమా. ఈ జీవుడు నరక అగ్నిలో మగ్గుతూ ఉంటే అటువంటి అగ్నులను ఆత్మగల వర్షధార వంటి వారు ఆ సాధు పురుషులు. అటువంటి సాధు పురుషులను అనాదరించడం, వారిని తిరస్కరించడం, వారిని హేళన చేయడం ఎంతటి దౌర్భాగ్యం. వారిని బాధించడం ఇటువంటివి చాలా దౌర్భాగ్యంతో కూడిన విషయాలు అని నేను గుర్తు చేస్తున్నాను. అటువంటి అనాదరణ చేయాలి అనుకునేవారు సాధు పురుషులను హేళన చేసి తిరస్కరించి ఎగతాళి చేయాలి అన్నటువంటి దృక్పథం గలవాళ్ళు నరక అగ్నులకు ఇంధనం కాగదలుచుకున్నారా అని మాకు జాలి వేస్తూ ఉంటుందయ్యా. దారిద్ర్యం మరణం దుఃఖం ఇత్యాది విషయో భ్రమ సంప్రశామ్యత్య శేషేణ సాధు సంఘమ భేష జై. దారిద్ర్యం వల్ల మరణం వల్ల ఇటువంటి అనేక దుఃఖాలు కలిగినటువంటి ఈ సంసారము అనే రోగానికి సాధు పురుషులతో సంగమం, వారి వాక్య శ్రవణం, మననం, వారి అవగాహనను పరిశీలించడం, అది స్వీకరించడం అనేది పరమ ఔషధము, పరమ శాంతి ప్రసాదము అని అందరికీ గుర్తు చేస్తూ సాధు సంగమాన్ని సర్వదా ఆశ్రయించి ఉండండి అని శ్రోతలందరికీ ఒక్కసారి మరల మరల మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మనం సాధన చతుష్టయం లేక మోక్ష చతుర్ద్వారపాలకుల గురించి చెప్పుకున్నాం. ఈ నాలుగు విషయాలు శమము, విచారణ, సంతోషము, సాధు సంగమం, ఈ నాలుగుని ఒక్కసారి ఆశ్రయించాలి. ఒకవేళ నలుగురిని ఆశ్రయించలేకపోతే ముగ్గురినైనా లేక ఇద్దరినైనా లేక ఒక్కరినైనా పళ్ళతో పళ్ళు నొక్కి అయినా సరే ఆశ్రయించాలి అని ముముక్షజనులందరికీ ఒకనొక అత్యావశ్యకమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా మనం మరికొన్ని విషయాలు మార్గాన్వేషణ ఇటువంటి విషయాలు మనం మరికొన్ని చెప్పుకోబోతున్నాం ఈ మోక్ష వ్యవహార ప్రకరణంలో. ముందు ముందు కొనసాగించబోతాం. ఏతత్ సర్వం లోక కళ్యాణార్థం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు. ఓం శివనామ నిభావితే అంతరంగే మహతి జ్యోతిషిమాననీమయార్ధే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాని మాతృదేవికి మంగళం మా మంగళాంగికి మంగళం ప్రీకరం వై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం సాక్షియై పరమాత్మయై సద్రూపమై సత్యంబునై సర్వకారణ శక్తి శోభిల్లు తల్లికి మంగళం సర్వజీవ ప్రేరణం వై సర్వ అంతర్యామియై సర్వమంత్రమయ శివం వై జలగు తల్లికి మంగళం నిత్యమై నిస్తత్వమై నిర్వ్యాజమై నిర్లేపమై నిష్కలీభూతమునై విలసిల్లు తల్లికి మంగళం అవ్యయం వై అద్వయం వై అవమానస గోచరం వై సగుణ నిర్గుణ తత్వమౌ అనసూయదేవికి మంగళం మాతృదేవికి మంగళం మా మంగళాంగికి మంగళం శ్రీకరం వై దివ్యమై బాసిల్లు తల్లికి మంగళం. ఏతత్ సర్వం లోక కళ్యాణార్థం సర్వేశ్వర పాదారవిందార్పణమస్తు. శ్రీరామచంద్ర పాదారవిందార్పణమస్తు. లోక కళ్యాణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు.